ब्रह्मणामं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नो दिभिः सीदसादनम्।
महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ओं नमो भगवते रुद्राय। శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రభాష్యం చెప్పుకుంటూ ప్రథమోనువాకంలో 6వ మంత్రాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం. ఇది చాలా విశేషమైన మంత్రంగా చెప్పబడుతున్నది.
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి, ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. అది లేకపోతే పక్కన ఒకడు కూర్చుంటే చాలు, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు మంచి చెప్పినా వీడు చెప్పింది నమ్మచ్చా, ఏ ఉద్దేశంతో చెప్పుంటాడో, ఇలా ఉంటాయి వైమనస్యం అంటే. సౌమనస్యం అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి మంచి మనస్సు కలిగి ఉండడం. అందుకు ఈ ఒక్క శ్లోకంలో పరమేశ్వర స్తుతికి ఎంత శక్తి ఉందో చెప్తున్నాడు. ఇక్కడ వాక్కుని ఎలా వినియోగించుకోవాలో చెప్తాడు అని ఎక్కడో దూరం లేడాడయ్యా, నువ్వు ఆడే మాటలోనే ఉండి నిన్ను గమనిస్తున్నాడు, లోపల ఉన్న చైతన్యమంతా ఆయనే కదా, అలా నిన్ను గమనిస్తూ ఉన్నాడని ఈ శ్లోకంలో అంతగా చెప్పి తర్వాత చాలా గొప్ప భావాన్ని చెప్తున్నారు. అది అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఇది చాలా గొప్ప మంత్రం. శివంకరమైన వాక్కుతో మాట్లాడితే ఆయన మన పట్ల అధివక్తగా ఉండేవాడు గనక అధ్యవోచత్, ఆయన నా పట్లే మాట్లాడుగాక. అధివక్త అయిన స్వామి నా పట్ల మాట్లాడుగాక. ఏమి అధ్యవోచత్ అంటే ఊరుకోవచ్చు కదా, అధివక్త అని ఎందుకు చెప్పాలి? అధ్యవోచత్ అంటేనే నా పట్ల మాట్లాడుగాక, మరి అధివక్త అని ఎందుకు చెప్పాడు? అలా మాట్లాడు ఆయన స్వభావం గనక అన్నాడు. తన
అధ్యవోచ అధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహాన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు, విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికి భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేద మంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింప చేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు, ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడు అనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు, అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నాం. అధ్యవోచత్, అధి అవోచత్, అధ్యవోచత్. పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని, అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకే అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని, ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం, ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతరు మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది, అలాగే రక్షాచను అధి చబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహిగిశ్చ అంటే అహింశ్చ అని, వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం, గణానహంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం. గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింశ్చ అనేదే శబ్దం ఇక్కడ. అహింశ్చ యాతుధాన్య అని రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్ వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తే అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట. అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం, అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా. కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం, నేను ఎందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అని పేరున్న దగ్గర కరుణించు అని చెప్పడం ఆయన స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది. జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది, చిన్నదేంటి, చాలా గొప్ప స్వారస్యం ఉంది. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంట పెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయన నాయన వాడిని వదిలే, దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరపున అధివక్తగా మాట్లాడతాం. వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయా, కానీ పరమేశ్వరుడు అలా కాదుట. ఇతని మీదకు వస్తున్న శత్రువుని ముందు జం భయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ, ఎందుకు వచ్చావు నువ్వు, అందుకు నేను కొట్టానని చెప్తాడు. అప్పుడు అంతేగాని ముందు వీడు నావాడు, వీడి దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన అప్పటిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన. ఆయన ఒకటి బతిమాలతాడా? అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే. ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం. వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక, అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో, నువ్వు రక్షించో, సరే నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు, చిత్రగుప్తుడు, ఇంకా పాపరూప దేవతలు, వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు. ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ? నువ్వు ఆపేస్తే ఆగిపోతారా? నువ్వు వెళ్ళమంటే వెళతారంటే వెళతారు. ఎందుకంటే నువ్వు ఎవడివి? ప్రథమో దైవ్యోభిషక్. ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లాగా ఉన్నాయి, అంత గొప్ప మాటలు మూడు. ప్రథమః దైవ్యః భిషక్, అది విశేషం. ప్రథమః అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన. అసలు వీళ్ళకు బ్రతికిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైనా, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవికి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు? ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పనే మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు. ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకునే అవసరం లేదు మనం. స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి. వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకు యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణాం ప్రథమం మహేశ్వరం, తమ్ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమ్ ఈశ్వరాణాం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు కనుక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ్ ఈశ్వరాణాం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ్ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతా, ఆయనకి నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలు ఉంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్న వాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకి వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా అని చెప్తున్నారు. ప్రథమంచ, రెండవది ఏమిటి, దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్క్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొకటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే, మేము ఒప్పుకోమండి, పెద్ద నే రూల్స్ చెప్పాడు ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగో అలాగా పెద్దవాడి దగ్గరికి విడివిలు పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టిందనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇంకా ఈయనే చెప్పాడు కదా రానైనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు. ఎందుకు అని సుప్రీం, ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు, ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్లలో ఉంది గనకనే. ఇప్పుడేమైంది, ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా, నువ్వో ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా, ఇలా ఒకరి పట్ల వైషమ్యం ఇంకొకరి పట్ల నైర్ఘృణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ వైషమ్య నైర్ఘృణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘృణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడంటే, ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చేసరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆ దానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్య అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి, అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడమో, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించేవాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షములు, అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే, భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు, అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి గాని వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మ శక్తులుగా. మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు. అది చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకర్మ కర్మ సమారభే అని తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే. మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతామంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం, ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగ దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింపజేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణ వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నా వాడువు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో, మార్కండేయుడు కదా అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువురీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా, అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు, కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేత్త మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు ఆయన. ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగుచ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య, వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడు. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివేని నీయాజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నా వాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతః అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు. వైవస్వతః అంటే యముడు విచలితః భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతా ఉంటా, అబ్బో వాడు నావాడు కదలే అని, డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన, ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు చెప్పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపు చేసి తిరిగి బ్రతికించాడట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్ లేని మళ్ళీ బ్రతికించాడట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి, ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు దాన్ని. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుడు వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని రెండు దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో, ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో, ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటితో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డము లేదా నిందించడము, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులు నుతింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులు నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్ష వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయ అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు, అందుకే గిరీశంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు, ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయినే, ఏం పర్వాలేదంటాడు. వాడి శాంపుల్లోంచి ఒక చిన్న ట్యాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే ట్యాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి, సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ అయినా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలా నాయనా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడా ఏమో మనకు తెలియదు. అలాగే మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని, వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి. వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.